ఓం శాంతి. మురళీ డేట్ 18/11/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా అవినాశి వైద్యుడు. ఒకే ఒక్క మహామంత్రంతో మన అన్ని దుఃఖాలను దూరం చేస్తున్నాడు. ఇంతకీ మాయ మన జీవితంలో ఎందుకు విఘ్నాలేస్తుంది? ఇదివరకు మనందరం మాయా సంతానంగా ఉన్నాం. అందరికంటే పెద్ద గ్రాహకులం. తన వారు తగ్గిపోతున్నారు కదా అని విఘ్నాలేస్తుంది. అవినాశీ వైద్యుడిచ్చిన మందుకి మాయా రోగం లోపల ఏదైతే ఉందో బయటకొచ్చేస్తుంది. ఎన్ని సమస్యలొచ్చినా భయపడకండి. మాయను పంపించే మార్గం మన్మనాభవ మంత్రం. మనమెంత యోగం చేస్తామో మాయ అంత పారిపోతుంది. మనస్థితి సదా ఏకరసంగా హర్షితంగా ఉంచుకోవాలి అంటే తండ్రిని, శిక్షకుడిని, సద్గురువుని ముగ్గురిని స్మృతి చెయ్యండి. ఎప్పుడో ఎక్కడికో వెళ్లి సంతోషంగా ఉంటామని కాదు, ఇక్కడ నుండే సంతోషపు సంస్కారాలు నింపుకోవాలి. వారసత్వపు స్మృతి ద్వారా మన ముఖం సదా ప్రకాశిస్తూ ఉండాలి. శ్రీమతమనుసారంగా నడుస్తూ విశ్వం మొత్తాన్ని మార్చే సేవ చెయ్యాలి. పంచవికారాలలో ఎవరైతే చిక్కుకుపోయారో వారినందర్నీ బయటకు తీయాలి. తమ స్వధర్మం యొక్క పరిచయాన్నివ్వాలి. ఎవరి కలలో అయినా ఫరిస్తా వచ్చినట్లయితే ఎంతో సంతోషపడిపోతారు. అంటే ఫరిస్తాలు అంటే అందరికీ ప్రియమైన వారు. హద్దు ప్రేమ కాదు, బేహద్ ప్రేమ. ఎవరైతే మనతో ప్రేమగా ఉంటారో వాళ్లతో ప్రేమగా ఉండటం కాదు, అందరికీ ప్రియమైన వారిగా కావాలి. ఎవరు ఏ విధంగా ఉన్నా కాని మన దృష్టి, మన భావన ప్రేమపూర్వకంగా ఉండాలి. వాళ్ళెలా ఉన్నారో చూడకండి, మనం ఎలా ఉండాలో అది నేర్చుకోండి. వాళ్ళెలా ఉన్నా పర్లా, మన దృష్టి మారకూడదు, మన భావన మారకూడదు. వీరినంటారు సర్వులకు ప్రియమైన వారు అని. ఎవరైనా అవమానపరిచారు, అసహించుకున్నారు, వారిపైన కూడా ప్రేమ భావన, కళ్యాణ భావనే రావాలి. ఎందుకు? వారు ఆ సమయంలో పరవశమై ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారే సదా హర్షితంగా, సదా సుఖంగా, అదృష్టవంతులుగా ఉంటారు. ఎవరు? సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉండేవారు. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు బాబా అవినాశి డాక్టర్. వారు ఒకే మహామంత్రంతో మీ దుఃఖాలన్నింటినీ దూరం చేసేస్తారు. ప్రశ్న, మాయ మీ మధ్య విఘ్నాలను ఎందుకు కలిగిస్తుంది? ఏదైనా కారణం తెలపండి. జవాబు, మొదటి పాయింట్, ఎందుకంటే మీరు మాయకు అందరికన్నా పెద్ద గ్రాహకులు. మాయా గ్రాహకులు తగ్గిపోతున్నారు, కావుననే విఘ్నాలేస్తూ ఉంటుంది. రెండో పాయింట్, అవినాశి వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయా రోగం బయటకొస్తుంది, కావున విఘ్నాలను చూసి భయపడకూడదు. మన్మనాభవ మంత్రంతో మాయ పరుగులు తీస్తుంది. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మనుష్యులు మనశ్శాంతి మనశ్శాంతి అని హైరాణ పడుతూ ఉంటారు. రోజు ఓం శాంతి అని కూడా అంటారు, కాని దీని అర్థాన్ని అర్థం చేసుకోని కారణంగా శాంతిని కోరుకుంటూనే ఉంటారు. నేనొక ఆత్మను అనగా నేను సైలెన్స్ అని కూడా అంటారు. మన స్వధర్మం సైలెన్స్. మన స్వధర్మమే శాంతి అయినప్పుడు మరి శాంతిని ఎందుకు అడుగుతున్నారు? అర్థం తెలుసుకోని కారణంగా మళ్లీ అడుగుతూ ఉంటారు. ఇది రావణ రాజ్యమని మీరు అర్థం చేసుకున్నారు, కాని రావణుడు మొత్తం ప్రపంచానికి మరియు విశేషంగా భారతదేశానికి శత్రువని, అందుకే రావణుడిని తగలబెడుతూ ఉంటారని కూడా అర్థం చేసుకోరు. ప్రతి సంవత్సరము తగలబెట్టబడే మనుషులెవరైనా ఉన్నారా? అందులోనూ జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు అతడిని తగలబెడుతూనే వచ్చారు. ఎందుకంటే అతడు మీకు చాలా పెద్ద శత్రు. పంచ వికారాలలో అందరూ చిక్కుకుంటూ ఉంటారు. అసలు తన జన్మయే భ్రష్టాచారంతో జరుగుతుంది. కావున ఇది రావణ రాజ్యం. ఈ సమయంలో అపారమైన దుఃఖముంది. దీనికి నిమిత్తులెవరు? రావణుడు. దుఃఖం ఏ కారణంగా లభిస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. అసలు ఈ రాజ్యమే రావణుడి రాజ్యం. అందరికన్నా పెద్ద శత్రువు ఇతడే. ప్రతి సంవత్సరము ఇతడి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. దిన ప్రతిదినం ఇంకా పెద్దగా తయారు చేస్తూ ఉంటారు. దుఃఖం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద సాధు సన్యాసులు మహాత్మలు రాజులు మొదలైన వారున్నారు, కాని ఒక్కరికి కూడా రావణుడు తమ శత్రువని, అందుకే అతడిని ప్రతి సంవత్సరం తగలబెడుతున్నామని వేడుక జరుపుకుంటున్నామని తెలియదు. రావణుడు మరణించాడు మరియు మేము లంకకు అధిపతులుగా అయ్యాము అని భావిస్తారు, కాని అలా అధిపతులుగా అవ్వరు. ఎంత డబ్బు ఖర్చు చేస్తారు? మీకు నేను ఎంతో లెక్కలేనంత ధనాన్ని ఇచ్చాను, దానినంతా ఏం చేశారు అని బాబా అడుగుతారు. దసరా సమయంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. రావణుని తగలబెట్టి లంకను దోచుకుంటారు. కాని రావణుని ఎందుకు తగలబెడుతున్నారు అని ఏమీ అర్థం చేసుకోరు. ఈ సమయంలో అందరూ వికారాల జైల్లో పడి ఉన్నారు. అర్ధకల్పం రావణుని తగలపెడతారు, ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు. రావణుడి రాజ్యంలో మేము చాలా దుఃఖీగా ఉన్నాము అని కూడా భావిస్తారు. సత్యగల్లో పంచ వికారాలేవీ ఉండవు అని అర్థం చేసుకోరు. అక్కడ ఈ రావణుని తగలబెట్టటం మొదలైనవేవీ ఉండవు. ఇవన్నీ ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారు. ఇవైతే అనాదిగా నడుస్తూ వస్తాయి అని అనేస్తారు. రక్షాబంధనం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది? అనాదిగా నడుస్తూ వస్తుంది అని అంటారు. కావున ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. మనుషుల బుద్ధి ఎలా అయిపోయింది? వారు జంతువులుగాను లేరు మనుషులుగాను లేరు. ఎందుకో పనికిరారు. అసలు స్వర్గం గురించి ఏ మాత్రం తెలియదు. భగవంతుడు ఇదే ప్రపంచాన్ని తయారు చేస్తారు అని భావిస్తారు. హే భగవంతుడా, ఈ దుఃఖాల నుండి విడిపించు అని దుఃఖాలలో భగవంతుణ్ణి తలుచుకుంటారు. కాని కలియుగంలో సుఖవంతులుగా అవ్వలేరు. దుఃఖాన్ని తప్పకుండా అనుభవించవలసిందే, మెట్లు దిగవలసిందే. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచ అంతిమం వరకు బాబా అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. పిల్లలు బాబా దగ్గరకొచ్చినప్పుడు ఈ దుఃఖాలన్నిటికీ ఒక్కటే మందు అని చెప్తారు. తాను అవినాశి వైద్యుడు కదా, 21 జన్మల వరకు అందరినీ దుఃఖాల నుండి విముక్తులను చేసేస్తాను. ఆ వైద్యులైతే స్వయము రోగిగా అయిపోతారు. వీరు అవినాశీ డాక్టర్. దుఃఖాలు కూడా అపారంగా ఉన్నాయి, అలాగే సుఖాలు కూడా అపారంగా ఉన్నాయి అని కూడా అర్థం చేసుకున్నారు. బాబా అంతు లేనంత సుఖాన్నిస్తారు. అక్కడ దుఃఖపు నామ రూపాలు కూడా ఉండవు. సుఖవంతులుగా అయ్యేందుకు మందు ఉంది. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా సతోప్రధానంగా అవుతారు. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఆ తర్వాత అంతా సుఖమే సుఖం. బాబా దుఃఖహర్త సుఖకర్త అన్న గాయనం కూడా ఉంది. అర్ధకల్పం వరకు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి. ఇది ఆత్మ మరియు జీవం రెండింటి ఆట. నిరాకార ఆత్మ అవినాశి మరియు సాకార శరీరము వినాశి. వీటి ఆట నడుస్తుంది. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి అని ఇప్పుడు బాబా అంటారు. గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు మేము ఇక తిరిగి వెళ్ళాలి అని భావించండి. పతితులైతే అక్కడికి వెళ్లలేరు. కావున నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా తయారవుతారు. తండ్రి వద్ద మందు ఉంది కదా, మాయా విఘ్నాలను తప్పకుండా కలిగిస్తుంది అన్నది కూడా తెలియచేస్తారు. మీరు రావణుడి గ్రాహకులు కదా, తన గ్రాహకులు వెళ్ళిపోతుంటే అది తప్పకుండా తప్పిస్తుంది కదా. ఇది చదువు, ఇది మొందేమీ కాదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. స్మృతి యాత్రనే ఔషధం మందు. ఈ ఒక్క మందు ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అది నన్ను నిరంతరం స్మృతి చేసే పురుషార్థం చేస్తే దూరమవుతాయి. భక్తి మార్గంలో అలా ఎంతో మంది ఉన్నారు. వారి నోరు నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక మంత్రాన్ని, రామనామాన్ని జపిస్తూ ఉంటారు. వారికి గురువు ద్వారా మంత్రం లభించింది. ఇన్నిసార్లు మీరు రోజు జపించాలి అని చెప్తారు. దీనినే రామనామ దానము అని అంటారు. ఇటువంటి సంస్థలు ఎన్నో తయారయ్యాయి. రామనామాన్ని జపిస్తూ ఉంటే ఎవరూ పోట్లాటలు మొదలైనవి చెయ్యరు. బిజీగా ఉంటారు. ఎవరైనా ఏదైనా అన్నా జవాబివ్వరు. చాలా చాలా కొద్ది మందే చేస్తారు. కాని ఇక్కడలా నోటి ద్వారా రామరామ అని అనక్కర్లేదు. ఇది అపారమైన జపం. కేవలం బాబాని స్మృతి చేస్తూ ఉండండి. నేను రాముడునేమీ కాను. రాముడు త్రేతాయుగవాసి. అతని రాజ్యం ఉండేది. అతడిని జపించేది ఏమీ లేదు అని బాబా అంటారు. భక్తి మార్గంలో ఇవన్నీ స్మరిస్తూ పూజ చేస్తూ మీరు మెట్లకు కిందకు దిగుతూనే వచ్చారు. ఎందుకంటే అవన్నీ అసత్యమైనవి. సత్యమైన వారు ఒక్క బాబానే. వారు కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది బయటకొచ్చే మార్గం తెలియనటువంటి ఆట. ఏ తండ్రి నుండైతే ఇంతటి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేసినట్లయితే సుఖం ఎగిరిపోతూ ఉండాలి. సంతోషంలో ముఖం వికసిస్తుంది. ముఖంపై ఆనంద మందహాసం వచ్చేస్తుంది. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మనం ఈ విధంగా అవుతాము అని మీకు తెలుసు. అర్ధకల్పం కోసం మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. బాబా కొంత కృపను చూపిస్తారు అని కాదు, అలా జరగదు. తన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంతగా సతో ప్రధానంగా అయిపోతాము అని అర్థం చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులు వారు ఎంత హర్షితంగా ఉంటారు. మీరు అలా అవ్వాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే లోపల ఎంతో సంతోషముంటుంది. తద్వారా మనం మళ్లీ విశ్వాధిపతులుగా అవుతాము. ఆత్మలోని ఈ సంతోషపు సంస్కారాలు మళ్లీ మీతో పాటు వెళతాయి. మళ్లీ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ సమయంలో మిమ్మల్ని మాయ ఎంతగానో తప్పించేసింది. మీ స్మృతిని మరిపింప చేసేందుకు మాయ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఇలా హర్షిత ముక్కలుగా ఉండలేరు. తప్పకుండా ఏదో సమయంలో గుటకలు మింగుతారు. మనుషులు రోగగ్రస్తులుగా అయితే వారికి శివ బాబాను స్మృతి చెయ్యమని చెప్తూ ఉంటారు. కాని శివ బాబా ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఎవరికీ తెలియనప్పుడు ఏం భావిస్తూ స్మృతి చేస్తారు? ఎందుకు స్మృతి చేస్తారు? బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మనం సతో ప్రధానంగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. దేవీ దేవతలు సతో ప్రధానంగా ఉన్నారు కదా, దానిని దైవీ ప్రపంచము అని అనటమే జరుగుతుంది. దానిని మనుష్య ప్రపంచము అని అనరు. మనుష్యులన్న పేరే ఉండదు. ఫలానా దేవత అంటారు. ఆ ప్రపంచమే దైవీ ప్రపంచం, ఇది మనుష్యుల ప్రపంచం. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబానే అర్థం చేయిస్తారు. బాబా జ్ఞాన సాగరుడు అని అంటారు. బాబా అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా చివరిలో తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానంగా అయిపోతారు మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అని మహామంత్రాన్నిస్తారు. కల్ప పూర్వం కూడా మీరు దేవీ దేవతలుగా అయ్యారు. మీ మనస్సు దివ్యంగా ఉండేది. అక్కడ ఎటువంటి తప్పుడు మాటలను మాట్లాడరు. అసలు అటువంటి పనులే అక్కడ జరగవు. ఆ ప్రపంచమే దైవీ ప్రపంచం, ఇది మనిషి ప్రపంచం. తేడా అయితే ఉంది కదా. ఈ విషయాలను బాబానే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. దైవీ ప్రపంచం ఉండి లక్షల సంవత్సరాలైపోయింది అని మనుషులు భావిస్తారు. ఇక్కడ ఎవరిని దేవతలు అని అనలేరు. దేవతలైతే స్వచ్ఛంగా ఉండేవారు. మహానాత్మలు అని దేవతలనే అంటారు. అలా మనుష్యులను ఎప్పుడూ అనలేరు. ఇది రావణ ప్రపంచం. రావణుడు చాలా భారీ శత్రు. ఇటువంటి శత్రువు ఇంకెవరూ ఉండరు. ప్రతి సంవత్సరము మీరు రావణుడిని తగలబెడతారు. అతడు ఎవరు అన్నదెవ్వరికీ తెలియదు. అతడు మానవ మాత్రుడు కాదు. ఇవి ఐదు వికారాలు. కావున దీనిని రావణ రాజ్యము అని అంటారు. ఇది పంచ వికారాల రాజ్యం కదా. అందరిలోనూ పంచ వికారాలున్నాయి. ఈ దుర్గతి మరియు సద్గతుల ఆట రచింపబడి ఉంది. ఇప్పుడు మీకు సద్గతి లభించే సమయము మొదలైన విషయాల గురించి కూడా బాబా అర్థం చేయించారు. అలాగే దుర్గతి గురించి కూడా అర్థం చేయించారు. మీరే ఉన్నతంగా పైకెక్కుతారు, మళ్లీ మీరే కిందకు పడిపోతారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే ఉంటుంది. అలాగే రావణ జయంతి కూడా భారతదేశంలోనే ఉంటుంది. అర్ధకల్పం దైవీ ప్రపంచముంది. లక్ష్మీ నారాయణులు సీతారాముల రాజ్యం ఉండేది. ఇప్పుడు పిల్లలైన మీరు అందరి చరిత్రను తెలుసుకున్నారు. మహిమంతా మీదే. నవరాత్రులలో పూజ మొదలైనవన్నీ మీవే జరుగుతాయి. మీరే స్థాపన చేస్తారు. శ్రీమతంపై నడిచి మీరు విశ్వాన్ని పరివర్తన చేస్తారు. కావున శ్రీమతంపై పూర్తిగా నడవాలి కదా. నెంబర్ వారీగా పురుషార్థం చేస్తూ ఉంటారు. స్థాపన జరుగుతూ ఉంటుంది. ఇందులో యుద్ధము మొదలైన వాటి విషయమేదీ లేదు. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగం పూర్తిగా వేరు అని మీరు అర్థం చేసుకున్నారు. పాత ప్రపంచపు అంతిమం, కొత్త ప్రపంచపు ఆది. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకే బాబా వస్తారు. మీకు వారు ఎంతగానో అర్థం చేయిస్తారు. కానీ మర్చిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. ఉపన్యాసం చేసిన తర్వాత ఈ విషయాలను అర్థం చేయిస్తే బాగుండేది అని స్మృతిలోకి వస్తుంది. ఖచ్చితంగా కల్ప కల్పము ఏ విధంగా స్థాపన జరిగిందో అలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరు ఏ పదవిని పొందారో వారు అదే పదవిని పొందుతారు. అందరూ ఒకే విధమైన పదవిని పొందలేరు. ఉన్నతోన్నతమైన పదవిని పొందేవారు ఉన్నారు. అలాగే తక్కువలో తక్కువ పదవిని పొందేవారు ఉన్నారు. అనన్యులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అర్థం చేసుకోగలుగుతారు. వీరు షావుకార్ల దాసులుగా అవుతారు. వీరు రాజ్య వంశంలోని దాసీలుగా అవుతారు. అలాగే వీరు గొప్ప షావుకార్లుగా అవుతారు. వారిని అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాము అని అర్థం చేసుకోగలుగుతారు. అందరినీ ఆహ్వానించరు. అందరూ చూడలేరు కదా. బాబా కూడా బ్రహ్మ ముఖం ద్వారానే అర్థం చేయిస్తారు. అందరూ సన్ముఖంగా కూర్చొని చూడలేరు కదా. ఇప్పుడు మీరు సన్ముఖంగా వచ్చారు. పవిత్రంగా అయ్యారు. అపవిత్రులు ఎవరైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటారో, ఎంతో కొంత వింటారో, వారు మళ్లీ దేవతలుగా అయిపోతారు. అయినా ఎంతో కొంత వింటే దాని ప్రభావం పడుతుంది, వినకపోతే రానే రారు. కావున ముఖ్యమైన విషయం మన్మనాభవ అని బాబా అంటారు. ఈ ఒక్క మంత్రం ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మన్మనాభవ అని బాబా అంటారు. మళ్లీ టీచర్గా అయ్యి మధ్యాజీ భవ అని అంటారు. వీరు తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా. ముగ్గురు గుర్తున్నారా? చాలా హర్షితముఖమైన స్థితి ఉంటుంది. బాబానే చదివిస్తారు, మళ్లీ బాబానే తన తోడుగా తీసుకువెళతారు. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. తాను భగవంతుడు, మనమందరం సోదరులము అన్నది మాత్రమే తెలుసు. బాబా నుండి ఏం లభిస్తుంది అన్నది ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు బాబా ఒక్కరే అని, వారి పిల్లలమైన మనమంతా సోదరులమని తెలుసు. ఇది అనంతమైన విషయం కదా. వారు పిల్లలందరినీ టీచర్గా అయ్యి చదివిస్తారు. మళ్లీ అందరి లెక్కాచారాలను తీర్చి తిరిగి తీసుకువెళతారు. ఈ చీచి ప్రపంచం నుండి ఇక తిరిగి వెళ్ళాలి. కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు వారు మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తారు. ఎవరెవరైతే అర్హులుగా అవుతారో వారు సత్యగంలోకి వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, మీ స్థితిని సదా ఏకరసంగా మరియు హర్షితముఖంగా ఉంచుకునేందుకు తండ్రిని, శిక్షకుడిని మరియు సద్గురువుని ముగ్గురిని స్మృతి చెయ్యాలి. ఇక్కడ నుండే సంతోషపు సంస్కారాలను నింపుకోవాలి. వారసత్వపు స్మృతి ద్వారా మీ ముఖం సదా ప్రకాశిస్తూ ఉండాలి. రెండో పాయింట్, శ్రీమతంపై నడుస్తూ మొత్తం విశ్వమంతటిని మార్చే సేవను చెయ్యాలి. పంచ వికారాలలో ఎవరైతే చిక్కుకు పోయారో వారిని బయటకు తీయాలి. తమ స్వధర్మపు పరిచయాన్ని ఇవ్వాలి. వరదానం, సర్వుల పట్ల తమ దృష్టి మరియు భావనను ప్రియంగా ఉంచుకునే సర్వుల ప్రియ ఫరిస్తా భవ. స్వప్నంలో అయినా కాని ఎవరి వద్దనైనా ఫరిస్తా వచ్చినట్లయితే ఎంతగా సంతోషపడతారు. ఫరిస్తా అనగా సర్వులకు ప్రియమైన వారు. హద్దు ప్రేమ కాదు, బేహద్దు ప్రేమ. ఎవరైతే ప్రేమను ఇస్తారో వారి పట్లనే ప్రియమైన వారిగా అవ్వకుండా సర్వులకు ప్రియమైన వారిగా అవ్వాలి. ఎవరు ఎటువంటి ఆత్మైనా కాని మీ దృష్టి, మీ భావన ప్రేమ కలదిగా ఉండాలి. వీరినే సర్వుల ప్రియులు అంటారు. ఎవరైనా అవమానించినా, అసహించుకున్నా కాని వారి పట్ల ప్రేమ మరియు కళ్యాణ భావన ఉత్పన్నమవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో వారు పరవశమై ఉన్నారు. స్లోగన్ ఎవరైతే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారే సదా హర్షితంగా సదా సుఖవంతంగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఎప్పుడైతే స్వయం సఫలత యొక్క అభిమానం ఉండదో వర్ణన కూడా చెయ్యము, అప్పుడే సఫలత నక్షత్రంగా అవుతాము. మనం మన పాటలు పాడుకోకూడదు. ఎంత సఫలత లభించినా అంత నమ్రతగా ఉండాలి, నిర్మాణంగా ఉండాలి, నిర్మల స్వభావం ఉండాలి. ఇతరులు మన పాట పాడాలి, మనం స్వయం బాబా గుణ గాయనం చెయ్యాలి. ఇటువంటి నమ్రత ఉన్నప్పుడే నిర్మాణ కార్యం సహజంగా జరుగుతుంది. ఎప్పటి వరకైతే నమ్రత ఉండదో అప్పటి వరకు నిర్మాణ కార్యం జరగదు. ఓం శాంతి.